కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నది. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫుట్నోట్లో ఆమెన్ అని ఉన్నవి. ఒక మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపం దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ మీ పాదాన్ని ఆశ్రయించాం. మీరు నూతన సంవత్సరంలో మీరు 16వ తేదీకి జనవరి నడిపించినందుకు మీకు వందనాలు. ప్రభా, మరి గత వార్షిక ఆరాధన ఉమ్మడి కరీంనగర్ సహవాసాల్లో ఎంతో దీవెనకరంగా జరిగించారు. మరలా ఈ రాత్రి ప్రభా వికారాబాద్కి మా ప్రయాణం మీ చేతులకు అప్పచెప్తున్నాం. మా ప్రియులు కూడా పనిచేసుకుంటూ సిద్ధపడతా ఉన్నారు. మీరు కనికరం చూపించండి. ప్రతి శుక్రవారం నూతన సహవాసాలు కడుతూ వచ్చారు. ఆయన ఈ సంవత్సరం కూడా అనేక నూతన సహవాసాలు, ప్రార్థనా బృందాలు, ఆరాధనా బృందాలు మీరు కట్టడానికి సమర్థులను నమ్మి స్తుతిస్తూ మీ రాజ్య విస్తరణలో మమ్మల్ని కూడా మీరు బలపరిచి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. వాక్య ధ్యాన సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని ప్రేమించటం, నీ వాక్యం యొక్క నెరవేర్పును చూడగలగటం మాకు అర్థమవునట్లుగా సహాయం చేయండి. అల్పుణ్ణి మనను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని బలపరచండి. రావాల్సిన వారి మీద కనికరపడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం సంవత్సర ఆరంభంలో ఉన్నాం. ఈ సంవత్సర ఆరంభంలో మీరు చక్కటి తీర్మానాలు తీసుకోవటం, నూతన తీర్మానాలు తీసుకోవటం నిజంగా ఈ సంవత్సరం మీకు దీవెనకరంగా మనోహరంగా ఉంటుంది. ఆ చక్కటి తీర్మానాల్లో ఒక మంచి తీర్మానం సేవకులందరూ జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను బైబిల్ను చదవాలి, బైబిల్ను ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ఈ సంవత్సరం క్రమముగా చదవాలి. అందులో ఇయర్లీ బైబిల్ రీడింగ్ ప్లాన్స్ ఉంటాయి. అంటే ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తం చదవడానికి ప్రణాళిక, గైడింగ్ ప్లాన్స్ ఉంటాయి. లేదా ఎస్ఎఫ్జే నుంచి ఈ సంవత్సరం కొత్త నిబంధన గ్రంథం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేయడానికి మేము బైబిల్ రీడింగ్ ప్లాన్ కూడా మీకు ఇస్తున్నాం. రోజు ఏ అధ్యాయం చదవాలి అన్నది మత్తయి సువార్త మీద బైబిల్ రీడింగ్ స్టార్ట్ అయింది. ఇట్లాగా మీరు ప్లాన్ కలిగి వాక్యం కొరకు తీర్మానం చేసుకుంటే అది మీకు చాలా దీవెనకరంగా ఉంటుంది. ఎందుకు నేను బైబిల్ చదవాలి, ఏ దృక్పథంతో నేను బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలన్న తృష్ణ, ఆసక్తి నాలో పుట్టాలంటే ఏం చేయాలి అన్న మాట దగ్గర చదివిన వాక్య భాగం ఏమంటుందంటే, ఈ గ్రంథాన్ని రాయించిన దేవుడు, ఈ మాటలు పలికిన దేవుడు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాట, వాగ్దానం, ప్రామిస్, ఆయన తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. అది మనకివ్వబడ్డ గొప్ప భరోసా. ఇక్కడ చదివిన వాక్య భాగంలో 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానాలు దేవుడు చెప్పాడు. ఆయన చెప్పింది, ఎన్ని చెప్పాడో అన్ని ఒక్కడ కూడా పొల్లిపోకుండా పూర్తిగా నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు, సమర్థుడు. ఆ మాటే మనం చదువుతున్నాం. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. ఇదేదో కల్పిత పుస్తకం కాదు కాబట్టి ఉంటాయి, అవి మన జీవితం నెరగారు అనుకోవడానికి వీల్లేదు. ఆ మాట వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పేవాడు కాదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం 19 వచనాన్ని మనం చదివితే, దేవుడు అబద్ధమారుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కాబట్టి వాక్యం మనకి కరాఖండిగా మాట్లాడుతున్నమాట, ఆయన చెప్తే చేస్తాడు, ఆయన మాటిస్తే ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన మాట ఇచ్చి నా వల్ల కాదు, నేను చేయలేను, చేయలేకపోతున్నాను, ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి మేము చేయలేకపోతున్నాము అని గవర్నమెంట్ చేతులు ఎత్తేసినట్టుగా చేతులు ఎత్తేసే దేవుడు కాదు. సర్వశక్తిమంతుడు, నమ్మదగిన వాడు, సత్యస్వరూపి, అది మనకివ్వబడ్డ భరోసా, మనకివ్వబడ్డ భరోసా. యెహోషువా గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే, యెహోషువా గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే అద్భుతమైన మాట, ఉరుకొల్పు మాట అక్కడ రాయబడింది. 21, 24 మనం చదివితే వాటిలో చాలా సూటిగా మనతో మాట్లాడే మాట, ఎన్ని మాటలైతే ఆయన చెప్పాడో, ఎన్ని వాగ్దానాలైతే ఆయన ఇచ్చాడో, అన్ని ఒక్కటి కూడా పొల్లిపోకుండా నెరవేర్పులోకి తీసుకొచ్చిన దేవుడు ఆయన, ఒక్కడ కూడా పొల్లిపోకుండా నెరవేర్పులోకి తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్ని నెరవేరాయి. సారీ, 21వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట ఉంది, 44వ వచనంలో ఆ మాట ఉంది. యెహోవా వారి పితృలతో ప్రమాణం చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండాను కనుక వారిలో నొక్కడును ఇస్రాయేల్ ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇస్రాయేల్కు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరను, ఏది తప్పిపోలేదు, అంతా నెరవేరింది, అన్ని వాగ్దానాలు నెరవేరాయి, అన్ని ప్రామిసులు కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. కావున పిల్లరా, బైబిల్ దేవుడు మారిన దేవుడు, మార్పు చెందిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. మనం ఆ దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఇదేదో చదవాలి, మేము డైరీలో రాయాలి కాబట్టి చదవాలి, మమ్మల్ని పైన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చదవాలి, ఇదేదో ఆశీర్వాదం కాబట్టి చదవాలి, కాదు కాదు. మహోన్నతుడైన దేవుడు నీతో నాతో ఇచ్చిన వాగ్దానం ఇది, ఇది తప్పిపోదు, నెరవేరుతుంది, 100% నెరవేరుతుంది, ఇది నా జీవితంలో నేను చూడగలుగుతాను, దీని నెరవేర్పు నేను చూడగలుగుతాను అన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేయడం, అది నిజంగా ఎంతో ప్రకల్పగా ఉంటుందని ప్రభు వాక్యాన్ని బట్టి, ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, మనం సాధారణంగా ఏం చేస్తున్నామంటే ఒక ప్రాక్టీస్ ఉంది, నూతన సంవత్సరం కొరకు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ లో కొన్ని వాగ్దానాలు సంఘాలు ఇస్తున్నాయి, వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది సేవకులు రోజు వాట్సాప్ లో నేటి వాగ్దానం అని కొన్ని వాళ్ళు అనుకున్నది అందరికి ఇచ్చేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కాదు, మనుషులు వాళ్ళకి ఏదో ఒక మాట వస్తే ఆ మాట మనకి ఇచ్చేస్తున్నారు, దాన్ని తీసుకుంటున్నారు, క్యాలెండర్లో పంచుతా ఉన్నారు, క్యాలెండర్లో కూడా ఆ రోజులో ఒక వాగ్దానం రాస్తున్నారు. అది దేవుడు నీకు ఇవ్వాల, ఆ రాసేటప్పుడు ఈ మాటలు పెడితే బాగుంటుందని వాళ్ళు రాశారు, వాటిని పెట్టారు. ఈ వాట్సాప్ లో వచ్చేవి కూడా దేవుడు నిన్నతో డైరెక్ట్ గా చెప్పింది కాదు, ఎవరో ఒక ఆయన ప్రార్థన చేసుకుని లేకపోతే ఆయనకి బాగుంటుంది అనుకొని ఆయన తీసుకున్నాడు. దాన్ని ఏం చేశారంటే ఆయన దగ్గర పెట్టుకోకుండా అందరికి నీకిచ్చిన వాగ్దానం అని చెప్పి ఇచ్చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఇదేదో వాగ్దానం, నేటి వాగ్దానం అని వచ్చింది, ఆయన ఇవ్వలేదు, దేవుడే నాకు ఇచ్చాడు, ఇది నా జీవితంలో నెరవేరుతుంది. నేటి వాగ్దానం అంటే అర్థం ఏంటి, నేడు అంటే టుడే ఇట్ సెల్ఫ్, రేపు కాదు, ఈరోజు జరగాలి, ఈ రోజు జరగాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఈ రోజు జరగాలి. చాలాసార్లు ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతున్నామంటే మనం విశ్వాసంలో బలపడడానికి బదులు బలహీన పడే పరిస్థితులు వచ్చేసాయి. దేవుని వాగ్దానాలు ఇన్స్టాంట్ గా నెరవేరవు. దేవుని వాగ్దానాలు నెరవేర్పుకు టైం ఉంటుంది. ఆయన అందరి విషయంలో వాగ్దానం నెరవేర్చడు. ఆయన షరతులు ఇచ్చాడు, షరతులు మనం పాటిస్తే నెరవేర్పును చూస్తాం. అందరికి ఒకటే వాగ్దానం ఇవ్వడు, ఏ వ్యక్తికి తగ్గట్టుగా వాళ్ళకి అవసరమైనది వాళ్ళకి వాగ్దానం ఇస్తాడు ఆయన. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇది కామన్, అందరికి ఇంతే అని ఇవ్వడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. మనం క్రమముగా బైబిల్ చదివే అలవాటు లేకుండా వాట్సాప్లో వచ్చే వాగ్దానాల మీదో, క్యాలెండర్లో చూసిన వాగ్దానాల మీదో, యూట్యూబ్లో విన్న ప్రసంగాల మీదో ఆధారపడి దేవుడు నాతో మాట్లాడాడు అని సాటిస్ఫై అయిపోతే చాలాసార్లు అవి నెరవేర్పులోకి రావు. చివరికి ఎట్లాంటి మనం అపోహలోకి వెళ్తామంటే దేవుడు చెప్పాడు కానీ చేయలేదు, నీకు చెప్పలేదు ఆ మాట, పైగా చెప్పేటప్పుడు నీకు కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఎవరికి చెప్పాడు, ఏ షరతులు ఉన్నాయి, వెంటనే జరుగుతుందా, టైం తీసుకుంటాడా, ఇది దేవుద్దేశంతో నేను ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయాలి, ఇదేది మనం పట్టించుకోకుండా వాళ్ళు మార్కెట్లో దేవుని వాగ్దానాలు అందిస్తా ఉంటే మనం కొనేసుకొని మనం తీసేసుకొని జరిగిపోతుంది అని చెప్పి చాలా అమాయకంగా ఆలోచించటం బలహీన క్రైస్తవ్యానికి కారణం అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు, బైబుల్ రీడింగ్ ప్లాన్స్ మీరు తీసుకోండి. నేను బైబిల్ని క్రమముగా చదువుతాను, రోజు చదువుతాను, ఇలా చదువుతాను, ఇలాగ వాక్యాన్ని ధ్యానిస్తాను అని మీరు తీసుకుంటే సంవత్సరం ముగిసేసరికి మీ జీవితంలో విశ్వాసం బలపడడం మీరు చూస్తారు, వాగ్దానాలు నెరవేర్పును మీరు చూస్తారు, దేవునితో ఇంకా బాండేజ్ బాండింగ్ దేవుడితో బంధం తెనవేసుకోవడం మీరు చూస్తారు. కాబట్టి ఇట్లాంటి ప్రాక్టీస్ మీరు చేయాలని నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. సో నా అంశం యొక్క టైటిల్ ఏంటంటే, వాగ్దానాలు నెరవేర్పు కొరకు నేను ఏం చేయాలి. వాగ్దానాలు నెరవేర్పు అన్న మాట దగ్గర వాట్సాప్ లో క్యాలెండర్లో 31st ఇచ్చిన వాగ్దానాలు కాదు. మీరు క్రమముగా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడినట్టుగా అనిపించిన వాగ్దానాలు, వాటిని క్లెయిమ్ చేయడానికి నేనేమైనా చేయాలా, లేకపోతే ఆటోమేటిక్ గా జరిగిపోతాయా. చాలాసార్లు కొందరు సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు ప్రామిస్ చేశాడు కాబట్టి దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. పిల్లలు లేకుండా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు, బైబిల్లో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అంటే, చాలా సమయాల్లో మేము బైబిల్ చదువుతా ఉంటే, మేము ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతా ఉంటే దేవుడు మాట్లాడాడు అనలేరు. ఏదో సందర్భంలో ఏదో రకంగా విన్నాము అన్నట్టుగా మాట్లాడతారు. అది సరైన విధానం కాదు. మనకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలి. మన వాక్యాన్ని రోజు చదవటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడే విషయాలు మనం గ్రహించగలుగుతాం. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని వాగ్దానాల దగ్గర ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు. యెహోషువ గ్రంథంలో మనం చదివినట్లుగా అంతా నెరవేరింది, అన్నీ నెరవేరాయి, ఒక్కడు కూడా తప్పిపోలేదు. ఆ మాట 44 వచనంలో యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఎసర్జే పరిచర్య ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనం సంవత్సరానికి కొన్ని మోటివేషనల్ ప్రామిసెస్ మనం తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అడుగుము, జనములు స్వాస్థ్యముగా ఇస్తాను అన్న మాట, దాన్ని తీసుకొని దాన్ని ప్రార్థన చేసుకుంటూ పనిచేస్తూ వచ్చాం, నెరవేర్పుని చూస్తూ ఉన్నాం. అది చెప్పగలను, ఒక్క వాగ్దానం కూడా జరగలేదు అనడానికి వీలు లేకుండా అన్నిటినీ నెరవేర్పుని చూస్తూ వచ్చాం. గత సంవత్సరం మనం యెషయా గ్రంథం 44:3 నుంచి దప్పికల వాణి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమరిస్తాను అన్నాడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ పిల్లలు లేకపోతే వారు నిరవంజి చెట్లు ఎదుగునట్లుగా ఎదుగుతారు అన్నాడు. మనం సంవత్సరం ముగుసుకొని వెనక్కి తిరిగి చూసేసరికి లీడర్స్ ఎదగడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, సహవాసాలు అన్ని కట్టబడ్డవి బలపడడానికి రెగ్యులర్ మీటింగ్లు వచ్చాయి, టార్చ్ బేరర్స్ వచ్చారు, డివిజనల్ ఇన్ఛార్జెస్ వచ్చారు, ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ మనకు వచ్చింది. ఖచ్చితంగా మనం చెప్పగలం, ఆయన వాగ్దానం ఇచ్చాడు, మనం నమ్మాము, దాని మీద కొనసాగాము. అది మన మీద సంవత్సరానికి ఒకసారి వాగ్దానం చదువుకుని కూర్చోలేదు, ప్రతి హాఫ్ నైట్ ప్రార్థనలో ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తాము, ప్రతి ఉపవాస ప్రార్థనలో ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థనే చేయలేదు, కసరత్తు చేస్తాం, సర్వే చేస్తాం, క్యాలెండర్ పరిచయం చేస్తాం, గృహదర్శనాలు చేస్తాం, మనం మన వంతు చేయగలిగినంతా చేస్తూ వచ్చాం. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆ మాట నెరవేర్పును మనం 31st నైట్ రివ్యూ మీటింగ్ లో ఏమేమి ఏమిటి చేశాడో చెప్పుకోవడానికి టైం సరిపోనంత లేట్ అయ్యింది. ఎన్నో విషయాలు, 36 వార్షిక ఆరాధనలు, 32 యాన్యువల్ ఈవెంట్స్, 500 మందికి ట్రైనింగ్లు, మిషన్ ట్రిప్లు, అవన్నీ ప్రభు బలపరుస్తూ ఎదిగేటట్లుగా చేస్తూ వచ్చాడు అన్న విషయాలు చూడగలిగా. కాబట్టి నేను దేవుని వాగ్దానాలు మనం ఎట్లా క్లెయిమ్ చేయాలి, మొదటి మాట ఎట్లా దేవుని వాగ్దానాలను తీసుకోవాలంటే, ఇది 31st నైట్ తీసుకుని కూర్చోకూడదు, రోడ్డు మీద క్యాలెండర్లో వాట్సాప్ గ్రూప్ లో వచ్చే వాగ్దానాల మీద డిపెండ్ అవ్వకూడదు. మొదటిగా వాక్యాన్ని రెగ్యులర్ గా చదవటం నేర్చుకోవాలి, ధ్యానించడం నేర్చుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరం. మొదటి కీర్తన 2వ వచనంలో రాయబడ్డ మాట, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, దివారాత్రులు ధ్యానించాలి, అతడు ధన్యుడవుతాడు, అతడు ఫలించే చెట్టు వలె ఉంటాడు, అతడు చేసేదంతా దేవుడు అభివృద్ధి పరుస్తాడు, అతడు చేయనిదంతా సఫలమగును. మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని చదవటం. దయచేసి బైబిల్లో ఇవ్వబడ్డ వాగ్దానాలు అమూల్యమైన వాగ్దానం. ఇలా అంటాడు పేతురు 2వ పత్రికలో, ఆ మాట చాలా గంభీరంగా ఉంటాడు. 2వ పేతురు పత్రిక 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమునైన వాగ్దానాలు అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమైన వాగ్దానాలు, వెలకట్టలేని వాగ్దానాలు, అమూల్యమును అత్యధికమునైన వాగ్దానాలు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రామిస్ బుక్, అది బైబిల్ దేవుడు ప్రామిస్ కీపర్, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. బైబిల్లో దేవుడు చెప్పిన మాటలకి ఆయన అన్నాడు, భూమి ఆకాశం గతిస్తుంది గాని నా మాటలు గతించవు అన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మన ఆటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఇది సత్యం, ఈ దేవుడు సత్యస్వరూపి, ఈయన మాట్లాడిన దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు, ఈయన చెప్పిన మాట నెరవేర్పులోకి వస్తుంది. నేను జీవం కలిగిన గ్రంథాన్ని చదువుతున్నాను, మాట తప్పని దేవుడి మాట చదువుతున్నాను అని శ్రద్ధగా వాక్యాన్ని మనం చదవటం ఈ సంవత్సరం అలవాటు చేసుకుంటే అన్ని విషయాల్లో ఎదుగుతారు, ఫెయిత్ లో ఎదుగుతారు, బలపడతారు. కాబట్టి దయచేసి వాగ్దానాలుగా కొన్ని వాక్యాన్ని కాకుండా బైబిల్ గ్రంథం అంతటినీ వాగ్దానాలుగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ వాక్యాలన్నీ, డైలీ పోర్షన్స్ అన్నింటినీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని చదువుదాం, అని చదువుదాం, అని ధ్యానిద్దాం. ఈ ఆరాధనలో సంఘముగా కూడుకున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఎక్కడ 2 3 నా నామాన్ని కూడి ఉంటారు అక్కడ నేనుంటాను అన్నాడు. మనం అందరం కూడి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటాను అన్నాడు నమ్ముదాం, ఉన్నాడు అని నమ్ముదాం, వింటున్నాడు అని నమ్ముదాం. అదృశ్య దేవుడిని విశ్వాస నేత్రాలతో మనం చూద్దాం. ఇప్పుడు ఏదో ఆరాధన జరుగుతా ఉంటే ఏదో పనులు చేసుకుంటూ అట్లాగా ఉండటం ఆయన సన్నిధిని కనపరచడం కాదు, అది సరైన విధానం కూడా కాదు. తప్పకుండా మీరు ఆయన మన మధ్య ఉంటానన్నాడు, మనం సంఘముగా 8 గంటలు కూడుకుంటున్నాం, 8 గంటల నుంచి చివరి వరకు మనం నమ్మకంగా ఉందాం. విశ్వాసంతో ఉందాం, ఆయన సన్నిధిలో ఉన్నాము అన్న స్పృహతో ఉందాం, ఆయన చూస్తున్నాడు అన్న స్పృహతో ఉందాం. వాగ్దానం చేశాడు కదా, నేను ఉంటాను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఉన్నాడు అన్న స్పృహతో మనం ఉండాలి. దయచేసి గమనించాల్సిందిగా ప్రాణపూర్వ ప్రమాణం చేస్తున్నాం. అయితే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతున్న చూడాలి అంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. నేను ఒక 7 విషయాలు ప్రస్తావిస్తాను, అవి మీకు మాక్సిమం కవర్ అవుతాయి. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాటిని ఏదైతే దేవుడు మీతో మాట్లాడాడు అని అనిపించిందో వాటి నెరవేర్పును చూడడానికి వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు ఫెయిత్ లో ఎదుగుతారు అని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట, వాగ్దానం వెనకాల దేవుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశాన్ని ఆ వాక్యం, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అర్థం చేసుకోవటం చాలా అవసరము. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 14వచనాన్ని చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనది ఆలకించిననిదే. అక్కడ కండిషన్ ఏంటంటే మనం, దేవుడు తన చిత్తానుసారమైన వాగ్దానాలు చేస్తున్నాడు. నీకు నచ్చినట్టుగా వాగ్దానం ఎందుకుంటాయి? ఆయన తన చిత్తానుసారమైన వాగ్దానాలు చేస్తాడు. అందుకే దేవుని చిత్తం ఏంటి, దేవుని మనసు ఏంటి, ఈ వాగ్దాన వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి, నేను ఎలా అంటాను, దేవుడు ఎన్నడూ తన స్వభావానికి విరుద్ధమైన వాగ్దానాలు చేయడు. స్వభావానికి విరుద్ధమైన వాగ్దానాలు చేయడు. ఎన్నడూ నీకు 2వ భార్యనిస్తాను అని వాగ్దానం చేయడు. అది ఆయన చిత్తానికి వ్యతిరేకం. ఎన్నడూ నీకు కోటీశ్వరుని చేస్తానని వాగ్దానం చేయడు. అది ఆయన చిత్తానికి వ్యతిరేకం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాగ్దానాలు ఆయన ఎన్నడూ చేయడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటి, దేవుని మనసు ఏంటి, దేవుని స్వభావం ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దాన్ని మనకు నచ్చినట్టుగా మౌంట్ చేసేసుకోకూడదు. కాంటెక్స్ట్ లో వాగ్దానాన్ని చూడడానికి మనం ట్రై చేయడం ఎంతైనా మంచిది అని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన చిత్తానుసారముగా, మన చిత్తం కాదు, ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి. ఆయన చిత్తాన్ని అక్కడ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వచనాన్ని చదివితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును ఆయనకు అప్పగించును, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మొదటి వచనం కూడా అంటాడు, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యాలు చేయు వారిని చూసి మత్సర పడకము, వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. మనం లోకస్తును చూసి నేను కూడా అలాగే ఉండాలి అని ఎట్లా అనుకుంటాం? ఆయన దుష్టత్వాన్ని ప్రేమించేవాడు కాదు, ఆయన చెడుతనాన్ని ప్రేమించేవాడు కాదు. నేను చెడిపోతాను, దేవాను నన్ను దీవించండి, ఎట్లా దీవిస్తాడు ఆయన? అది సరైనది కాదు. మనం ఏం చేయగలుగుతామంటే ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి. 5వచనం, ఈ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన్ని నమ్ముకొను, ఆయన నీ కార్యాన్ని నెరవేర్చును. కింద 7వచనంలో కూడా ఆ మాట అంటాడు, 2వ భాగం, తన మార్గమును వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము. దయచేసి దేవుడు తన స్వభావానికి విరుద్ధమైన వాగ్దానాలు ఎప్పుడూ చేయడు, ఎప్పుడూ చేయడు. కానీ అలాగే అనిపిస్తే మనకు దేవుని స్వభావానికి విరుద్ధమైన వాగ్దానాలు మనకు వచ్చాయి అనిపిస్తాయి. ఎందుకు అలాగే అనిపించాయంటే తలాతోక కత్తిరించేశారు. తలాతోక పెడితే దేవుని స్వభావం ఏంటో అర్థమవుతుంది, దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుంది. దయచేసి అదిగే బైబిల్ని క్రమముగా చదివితే ఆయన చిత్తం ఏంటి, గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ వాగ్దానం చేశాడు అన్నది అర్థమవుతుంది. కానీ మొదటి మాట దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇష్టపడాలి, దేవుని ఉద్దేశాన్ని చూడడానికి మనం ఇష్టపడాలి. దాని ప్రకారంగానే మనం ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేయాలి. ఒక మాట, మొదటి మాట, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి. నేను ఈ మాట అంటాను ఇక్కడ చాలా అవసరం. నేను చదివిన మూల వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. ఏంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ వాగ్దానాల ద్వారా మనం కోటీశ్వరం అయిపోవాలనా, ఆ వాగ్దానం ద్వారా పేరు ఘనత మనం సంపాదించాలనా, ఆ వాగ్దానం ద్వారా ఏమి సాధించాలని దేవుడు వాగ్దానాలు చేశాడట. మూల వాక్యం 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం మనం చదివాం. అందులో మొదటి అధ్యాయము 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. పులిస్టాక్ లేదు, కంటిన్యూ అవుతుంది. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. పుట్టినోట్లో ఆమెన్ అని ఉన్నవి. ఇందుకే లాభం ఎవరికి, దేవుడు చేసిన వాగ్దానాల ద్వారా మహిమ ఎవరికి, ఘనత ఎవరికి, దేవునికి. ఆయన వాగ్దానాలు ఆయన మహిమ కొరకు చేశాడట. వాటి ద్వారా వాటిని కైకొనడం ద్వారా మన ద్వారా దేవుడికి మహిమ కలుగుటకై. కాబట్టి నాకు లాభం కలిగే వాగ్దానాలు నువ్వు చేయి ప్రభువా అని అనలేం, అని అనలేం. దేవుడు తనకు మహిమ కలిగే వాగ్దానాలు చేస్తాడట. దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. 2వ మాట మనం 2వ పేతృపత్రికలో చదివిన వాక్య భాగాన్ని మనం మళ్ళీ ఆలోచించేద్దాం. 2వ పేతృపత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, 2వ పేతృపత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, ఆ మహిమా గుణాక్షయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానాలు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు తర్వాత రాయబడతా ఉంది, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని. ఈ వాగ్దానాలు మనల్ని పాపంలో పడనివ్వట, ఈ వాగ్దానాలు దుష్టత్వంలో పడనివ్వట. ఈ దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని. 2వ భాగం, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దుష్టత్వలోకి మనం వెళ్ళము, దేవ స్వభావంలో పాలివారం అవుతాము. దేవుడు ఎన్నడు కూడా చీకటి వాగ్దానాలు చేయడు. దేవుడు ఎన్నడు కూడా తన స్వభావానికి విరుద్ధమైన వాగ్దానాలు చేయడు. దేవుడు ఎన్నడు కూడా మనకు మహిమ వచ్చే వాగ్దానాలు చేయడు. అదే ఆయన స్వభావం. కాబట్టి మన ద్వారా ఆయనకి మహిమ, మనము దేవ స్వభావంలో పాలివారం అవ్వడానికి వాగ్దానాలు, మనం లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానాలు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, వాగ్దానాల వెనుక ఉద్దేశం. దయచేసి కొంతమంది ఎవరో రాసిన వాగ్దానాలు, ఎవరో చేసిన వీడియోలు రోజు వాట్సాప్ గ్రూపులు పంపిస్తారు, అలా పంపించొద్దు. దేవుడు అబద్ధకుడిగా చిత్రీకరించబడతాడు. ఆయన చేయలేదా వాగ్దానం, ఆయన వ్యక్తిగతంగా చేస్తాడు. బైబిల్ చదువుతా ఉంటే నీతో దేవుడు మాట్లాడి నేను బలపరుస్తాడు. వాళ్ళ బైబిల్ చదవకుండా మేము నోట్లు అట్టుపండు పెడతాము, స్పూన్ ఫీడింగ్ చేస్తాము, వాళ్ళ బైబిల్ చదవాల్సిన పని లేదు, మేమే వాగ్దానాలు ఇచ్చేస్తాము అని కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ లో మీరు పాలిభాగస్తులు కావద్దు, ఆ బిజినెస్ లో మీరు పాలిభాగస్తులు కావద్దు. కావాలంటే ఈ రోజు బైబిల్లో ఈ అధ్యాయం చదవండి అని సంవత్సర కాలం పాటు ఏమైనా ఇవ్వండి, అది మేము ఇస్తున్నాం. అలా ఏమన్నా చేయండి తప్ప మీరు ఊరకనే తలాచోక కత్తిరించిన వాగ్దానాలు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్న వాగ్దానాలు, ఇది షేర్ చేసే వాగ్దానాలు ఆ పని పెట్టుకోవద్దు. దేవుని ఉద్దేశం అర్థం కాకుండా వాళ్ళు అపార్థం చేసుకుంటారు, నెరవేరకపోతే విశ్వాసంలో బలహీన పడతారు. ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. 2వ మాట, వాగ్దానాల దగ్గర మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే, ఎలా ఉండాలంటే, నమ్మాలి. నమ్మాలి, దాని అందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాగ్దానాలు మనం నమ్మితే నెరవేరుతాయి, మనం నమ్మకుండా నెరవేరుతాయి అనుకోవడానికి వీల్లేదు. కారణం, వాగ్దానం చేసిన వాడు మనసున్న దేవుడు. మనం నమ్ము అయినా జరిగిపోతా ఉంటాయి, మనకు ఫెయిత్ లేదు అయినా జరిగిపోతా ఉంటాయి. అది పొరపాటు, అది పొరపాటు. ఎన్నడు అలా జరగదు, ఎన్నడు అలా జరగదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మూల వాక్యంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 మనకు అర్థం కావాల్సింది, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నది. కింద ఆమెన్ అని ఉన్నది. పై వచనంలో రాయబడుతున్న మాట 18వ వచనం, దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. 19వ వచనంలో రాయబడుతున్న మాట, దేవుని కుమారుడవు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదనువాడుగా ఉండలేదు గాని ఆయన అవునని వాడై ఉన్నాడు. వాగ్దానాలు మనం నమ్మితే వాటి నెరవేర్పుని చూస్తాము, నమ్మితే నెరవేర్పుని చూస్తాం. నమ్మాలి, ఆయన నమ్మదగినవాడు అని నమ్మాలి. ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుతాయి అని నమ్మాలి. కొంతమంది పిల్లలు పుట్టిన వారి జీవితంలో వారు ప్రార్థన చేయడానికి సహాయం కోరినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అంటే 10 సంవత్సరాలు అయిపోయిందమ్మా అంటారు. మరి మీరు ఎట్లాగా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో ఉన్నారంటే, అవునన్నా, అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో బిడ్డలు ఇవ్వలేదా? వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఆయన బిడ్డలు ఇవ్వలేదా? మేము నమ్ముతున్నాం దేవుడు మా జీవితంలో క్యారీ చేస్తాడు అని మేము నమ్ముతున్నాం అంటారు. మేము నమ్మాము అన్నదానికి రుజువు ఏంటంటే, ఓపికతో ఉండటం, ఓర్మితో ఉండటం, కనిపెడుతూ ఉండటం. లేదు కలవరపడతా ఉన్నాం, తొందరపడతా ఉన్నాం, ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు అని చెప్పేసి మనం ఆరాట పడుతున్నాం అంటే అర్థమేంటంటే, యూ హ్యావ్ నాట్ ఫెయిత్, మీకు విశ్వాసం లేదు, కనిపెట్టడం లేదు, నమ్మిక లేదు అని తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చేస్తాడు, కానీ చాలా సార్లు ఆయన ఏం చేస్తాడంటే రైట్ టైంలో చేస్తాడు. మనకు అర్థం అవుతుంది, ఓహో ముందు చేస్తే నేను నష్టపోయేవాడిని, ఇప్పుడు చేయడం మేలయ్యింది. మనకు తెలియదు ఏది రైట్ టైం, మనకు తెలియదు ఆయన తెలుసు ఏది రైట్ టైం. మనకు తెలుసు మన పిల్లలకి సైకిల్ కొనాలని తెలుసు, బైక్ కొనాలని తెలుసు, మొబైల్ కొనాలని తెలుసు, వాళ్ళకి కావలసినట్టుగా కంప్యూటర్ ఐప్యాడ్ కొనాలని తెలుసు. ఇంకొకటి ఏం తెలుసు అంటే, ఏ టైంలో కొనాలో కూడా మనకు తెలుసు. ముందు కొనిస్తే నష్టపోతారు, ఎప్పుడు వాళ్ళకి అవసరమో అప్పుడు ఇవ్వాలి. టైమింగ్ మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు పిల్లలకి, ఇంకెప్పుడు కొంటావు ఇంకెప్పుడు కొంటావు అని చెప్పేసి పెడతా ఉంటే టైం ఉంది అంటాం. వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. దేవుడు కూడా మన జీవితంలో తన వాగ్దానాలు నెరవేర్పుకు ఆయన టైం లైన్ ప్రకారంగా నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన చెప్పాడు, చేస్తాడు, నేను నమ్ముతున్నాను, నేను అందులో కొనసాగుతున్నాను అన్నట్టుగా మనం ఉండాలి. ఎబ్రి పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. నేను విశ్వాసిని అని నువ్వు చెప్పాలంటే 2 మాటలు అక్కడ రాయబడ్డాయి. దేవుడు ఉన్నాడు, ఆయన ఎగ్జిస్టెన్స్ నమ్మాలి. 2వ మాట, దేవుడు చేస్తాడు, ఆయన సావర్ణితిని నమ్మాలి. ఆయన చెప్పాడు, చెప్పి చేయకుండా ఉండడు. ఆయన మర్చిపోలేదు, ఆయనకు జ్ఞాపకశక్తి ఉంది. ఆయన దేన్ని మర్చిపోడు, నేనేంటో ఆయనకు తెలుసు. నన్ను ఆయన చూస్తున్నాడు, నాకు ఏది కావాలో ఆయనకు తెలుసు. నేను ఆయన మీద ఆధారపడ్డాను. ఆయన ఉన్నాడు అని నమ్మాలి, ఆయన చేస్తాడు అని నమ్మాలి. మనం కలవరపడుతున్నాం, విశ్వసించేవాడు కలవరపడకూడదు. మనం కలవరపడుతున్నాం, అర్థం ఏంటంటే నీ విశ్వాసం సరిగ్గా లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రియాక్షన్ ఎట్లా ఉందో మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త మనం గ్రూప్ బైబిల్ స్టడీ పోర్షన్ చదువుతా ఉన్నాం కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం పదకొండవ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఆయన ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసేనో ఆ పట్టణాల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన ఇట్లు గద్దింపసాగాను. అద్భుతం జరిగింది, అద్భుతం వెనకాల ఉద్దేశం ఏంటి? ఇంకొక అద్భుతం చేయి ప్రభువా, ఇంకొక మిరాకులు చేయి ప్రభువా అని ఒకవేళ అడుగుతా ఉంటే ఆయన అన్నాడు, ఆ వ్యభిచారులైన చెడ్డ తరం అన్నాడు. ఇదిగేం కావాలి? ఫెయిత్ లేదు. రోజుకొక అద్భుతం చేయాలి. అసలు అద్భుతమే దేవుడి మీద విశ్వాసం కలగడానికి ఇనీషియల్ గా ఒక ఇగ్నిషన్ లా పనిచేస్తారు. అవును, ఆయన సమర్థుడు, ఏమైనా చేయగలడు, కానీ నేను ఆయన శోధించకూడదు. నాకు ఏం కావాలో అదే చేస్తాడు చాలు. నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఏం కావాలో చేస్తే చాలు. ప్రారంభ దినాల్లో నాకు చాలా ప్రశ్నలు ఉండేవి. తర్వాత అనిపించింది, నాకు అర్థం కాల, అది ఆయన చెప్పలేడు అని కాదు, నాకు అర్థం కాల. నేనేం చేస్తానంటే నమ్ముతున్నాను, అయ్యా నీ వాక్యం సత్యం నమ్ముతున్నాను, నీ మాట సత్యం నమ్ముతున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, అర్థం అవడానికి సహాయం చే. నాకు అర్థం కాలేదు అయినా నమ్ముతున్నాను, అర్థం కాలేదు అయినా నమ్ముతున్నాను. కారణం, మీరు నమ్మదగిన దేవుడు, మీరు నమ్మదగిన దేవుడు. మీరు వదిలిపెట్టారు, మీరు వదిలిపెట్టారు, నేను నమ్ముతున్నాను. అందుకే దాని వాగ్దానాన్ని, విశ్వాసాన్ని ఏమన్నాడంటే, ఇది మెజర్ ఉంటుందట, విశ్వాసానికి కూడా మెజర్ ఉంటుందట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, ఫెయిత్ నమ్మాలి, ఆ ఫెయిత్ కూడా మెజర్ ఉంటుంది అని వాక్యం మాట్లాడుతుంది. మెజర్ ఉంటుందని వాక్యం మాట్లాడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. అందరికీ ఒకేలాగా విశ్వాసం ఉంటుందా? ఉండదు. దేవుడు ఒక్కొక్కరికి పంచి ఇచ్చిన విశ్వాస పరిమాణము అని రాయబడింది, మెజర్ ఆఫ్ ద ఫెయిత్ గివెన్. దానికి మెజర్ ఉంటుంది. కాదు, ఒక్కొక్కరు ఎవరు ఎంత బలంగా నమ్ముతారో అంత నెరవేర్పును చూస్తారు. నమ్మాలి, నమ్మాలి. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారగుటకే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని. అలా ఎంచుకోవాలి, ఒక్కొక్కరికి పంచి ఇచ్చిన విశ్వాస పరిమాణము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం 7వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చెప్పిన ప్రవచింతము. విశ్వాస పరిమాణము, అందుకోసం కొంతమంది కొండిరిగి మీద పడ్డ ఏ మాత్రం తొలికిసలాడకుండా ఉంటారు. అర్థం ఏంటంటే, వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారు. కొంతమంది జీవితంలో గొప్ప ఉపద్రవాలు వస్తాయి, యోగు లాంటి శ్రమలు వస్తాయి, అయినా దేవుని వదిలిపెట్టరు. వాళ్ళకున్న విశ్వాసం, విశ్వాసం ప్రభువుని ఆనర్ చేస్తారు, ప్రభువుని ఘనపరుస్తారు, బలహీనను బలపరుస్తారు. కాబట్టి దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పాడు, నెరవేరుస్తాడు, నేను నమ్ముతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదవాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి నువ్వెత్తబడి సముద్రంలో పడవేయబడుదుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. విశ్వాసం లేని ప్రార్థనలు, విశ్వాసం లేని భక్తి జీవితం సరైంది కాదు, సరైంది కాదు. మనమేమి పార్టీని ఫాలో కావట్లా, మనమేమి పొలిటికల్ లీడర్ని ఫాలో కావట్లా, ఈ అంతా ఫార్మర్ అయిపోయేది. మనం సార్వభౌమాధికారిని వెంబడిస్తున్నాం, జీవము గల దేవుని వెంబడిస్తున్నాం, సర్వోన్నతిని వెంబడిస్తున్నాం. ఆయన అబద్ధమాడిన దేవుడు, మార్పు చెందిన దేవుడు, మాట తప్పని దేవుడు. నమ్ముదాం, నమ్ముదాం. ఇప్పుడు మన జీవితంలో అనుకున్నవి జరగకపోయినా ఆయన వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడని నమ్మాలి. ఆ ఫెయిత్ ని ఎన్నడూ మనం కోల్పోకూడదు. వాగ్దానాలు నెరవేర్పుకు రెండవది నమ్మిక ఉంచాలి అనే వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. మూడో మాట మొదటి మాట ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి, రెండో మాట మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మూడో మాట కీలకమైన మాట షరతులు పాటించాలి. అంటే ఆయన చెప్పాడు అందరి జీవితంలో జరిగిపోతా జరిగిపోదు, ఎవరు విశ్వాసం ఉంచుతారో ఎవరు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారో, మూడో మాట అక్కడ నేనేం చేయాలి, వాట్ ఈస్ మై రోల్. దేవుడు అన్కండిషనల్ గా ప్రామిసెస్ ఇవ్వడు, మాక్సిమం బైబిల్ ప్రామిసెస్ అన్ని కూడా కండిషనల్ ప్రామిసెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎవరు విశ్వాసం ఉంచి ఆయన చేయమన్నది చేయడానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితంలో దాన్ని నెరవేర్పును చూస్తాను. కాబట్టి షరతులు పాటించడం చాలా కీలకమైంది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదివితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించరు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు, యెహోవా ఎలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. ఏందన్నమాట, రెండు రకాల రియాక్షన్స్ ఉన్నాయి. మీరు యాక్సెప్ట్ చేస్తారా, కండిషన్స్ ఒప్పుకుంటారా, నేను చెప్పిన కండిషన్స్ ప్రకారంగా వెళ్తారా, మీకు మేలు కలుగుతుంది. లేదు లేదు మా కష్టం మేము ఇవన్నీ చేయలేమంటారా, మీరు ఖడ్గం పాలవుతారు. అలా కాకుండా అంతా మంచే జరుగుతుంది, అందరికీ మంచే చేస్తాడు, దేవుడు ఎవరి మీద కోపపడ్డు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. నో, బైబిల్ అలా చెప్పట్లా, అలా చెప్పట్లా. అది అన్యాయం కూడా, అది సరి అయిన తీర్పు కూడా కాదు, అది సరి అయిన తీర్పు కూడా కాదు. కాబట్టి దేవుడు ఇక్కడ మన కమిట్మెంట్ కోరుతున్నాడు, ఇక్కడ మన రోల్ ఆయన మాట్లాడుతున్నాడు. నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా నువ్వు మారు, నీకు ఈ నెరవేర్పు కావాలనుకుంటే నాకు నచ్చినట్టుగా నువ్వు చేయి, నేను అక్కడ పెట్టిన షరతును పాటించు, నేను అక్కడ పెట్టిన నియమాలను పాటించు అని వాక్యంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యంలో ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం, లూకాసు వార్త, ఏ ప్రామిస్ అయినా మీరు తీసుకోండి, అక్కడ ఖచ్చితంగా మన పాత్ర ఉంటుంది, మనం మార్చుకోవాల్సింది ఉంటుంది, మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మన ఏదో ఒక కండిషన్ ఏంటి, ఆ తాళం ఏంటి, ఆ కండిషన్ ఏంటి, నేను ఏం చేయాలి అన్నదాన్ని వెతుక్కోవడం చాలా ప్రాముఖ్యమని వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, 11:28 చదివితే, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. ధన్యులు ఎవరు? అందరూనా? కాదు. రెండు షరతులు ఉన్నాయి, వాక్యాన్ని వినాలి, రెండో మాట దాన్ని ఆచరించాలి. వారు మరి ధన్యులు, వారు మరి ధన్యులు. వాక్యం మేము వింటున్నాం, ఆచరించాం, కానీ మేము ధన్యులుగా ఉండాలి, అది ఎట్లా కుదురుతుంది? అక్కడ కండిషన్ ఉంది కదా, మీ వాక్యం కూడా వినం, మీ వాక్యం కూడా చదవం, కానీ దేవుడు మమ్మల్ని దీవించాలి, అది ఎట్లా కుదురుతుంది? ఆయన నేను చెయ్యాలంటే నువ్వు ఎలా చేయాలి, ఇది దాని ఏమంటారు, మ్యూచువల్ కమిట్మెంట్, ఇది రెండు పార్టీల మధ్య ఒప్పందం. ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. రీసెంట్ గా ఒక పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చేయగలవు. నిజంగా ఇంబ్యాలెన్స్ టీచింగ్, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు అంటే ఏం చేస్తాడు ఆయన, ఎవరి కథనా మార్చేస్తాడా, ఏమైనా చేసేస్తాడా, 600, 106 ఏదైనా అయిపోతుందా? అవదు, అవదు. దేవుని ఉద్దేశం నీకు అర్థం అవ్వాలి, దేవుని ఉద్దేశం నీకు అర్థం అవ్వాలి, దేవుడు పెట్టిన షరతులు నీకు అర్థం అవ్వాలి, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఈ మాట ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పు. నేనేం చేయను, నేనేం చేయను, పాటలు పాడుకుంటాను, ఏమైనా చేసేస్తాడు, ఏదైనా జరిగిపోద్ది, ఏదైనా జరిగిపోదు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు, ఏది చేసినా ఆయనకు మహిమ కలిగేటట్లుగా చేస్తాడు. ఆయన చేసేది మనం మారి ఆయన స్వభావంలో పాలుగారం అవడానికి చేస్తాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చింది లోకంలో ఉన్న పాపం నుంచి ప్రత్యేకంగా జీవించడం కొరకు వాగ్దానాలు ఇచ్చాడు. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ షరతులున్నాయి, మనం చేయాల్సినవి ఉన్నది, మనం విడిచిపెట్టాల్సినవి ఉన్నది, మనం కై కొనవలసినవి ఉన్నది. ఏ ప్రామిస్ అయినా మీరు తీసుకోండి, ఏ ప్రామిస్ అయినా మీరు తీసుకోండి, అక్కడ మనం చేయాల్సింది ఉంది. మనం కొంచెం మనం పెద్ద పెద్ద చేయమంటలా, ఆయన మార్చుకో అంటున్నాడు, మార్చుకో, నేర్చుకో అంటున్నాడు, నేర్చుకో, పాటించు అంటున్నాడు, పాటించాలి, దిద్దుకో అంటున్నాడు, దిద్దుకోవాలి. వెంటనే చేయుడు మన ఆయన చేస్తాడు, మన మన ఆయన నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన చేస్తాడు. అది మన వాక్యంలో చూడాలి. మూడవ మాట షరతులు. షరతులు మీకు ఇవ్వబడ్డ వాగ్దానాలు, లేదా మీరు ఈరోజు చదివిన వాక్యంలో ఏదైనా మీకు వాగ్దానం కనిపిస్తే అక్కడ ఉన్న వాగ్దానం, అక్కడ ఆ వాగ్దానం దగ్గర ఉన్న షరతు ఏంటో మీరు అర్థం చేసుకుంటే దాని నెరవేర్పును మీరు చూడగలుగుతారని నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నా. నాలుగవ మాట, మనం వాగ్దానం నెరవేర్పు కొరకు వేచి ఉండాలి, కనిపెట్టాలి, ఓపికతో ఉండాలి. తెల్లారగానే నాకు జరిగిపోతుంది అనుకోకూడదు. చాలా ప్రాముఖ్యమైన మాట, ఓపికతో ఉండాలి. హెబ్రీ పత్రిక 6:15 హెబ్రీ పత్రిక 6:15 చదివితే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరైనా అబ్రహాం ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. ఎప్పుడు నెరవేర్చాడు? 100 సంవత్సరాల వయసులో నెరవేర్చాడు. ఎంతకాలం పాటు అబ్రహాం కనిపెట్టాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. ఆదికాండం 3:15 స్త్రీ సంతానం కొరకు వాగ్దానం చేశాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు వచ్చాడు ఆయన? సుమారు 2000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 2000 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. రెండో రాకడ కొరకు వాగ్దానం చేయబడింది, త్వరగా వస్తానన్నాడు. ఎంతకాలం పడుతుంది? 2000 సంవత్సరాలు అయిపోయింది. దేవుని యొక్క టైం లైన్ మనకు అర్థం కావాలి. దేవుని యొక్క టైం లైన్ మనకు అర్థం కావాలి. తెల్లారగానే నా వాగ్దానం ఏమైంది అని అడగొద్దు, తప్పకుండా నెరవేరుతుంది. కానీ మనం ఓపికతో ఉండాలి. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనం కనిపెట్టాలి. వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్నమాట. ఓపిక చాలా అవసరం. నువ్వు విశ్వాసి అయితే ఓపికతో కనిపెట్టడం నేర్చుకుంటావు. హబక్కు గ్రంథం 2:3 మనం చదవాలి. హబక్కు గ్రంథము 2:3 చదవాలి. పేజీ నెంబర్ 770. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దేవుడు చెప్పింది నిర్ణయ కాలమున జరుగుతుంది. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను, దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుని టైం లైన్ ప్రకారంగా జరుగుతుంది. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. ఆ ఓపిక అవసరము, ఓరిమి అవసరము, వెయిటింగ్ అవసరము. దయచేసి అర్థం చేసుకుందాం, దయచేసి అర్థం చేసుకుందాం. కాబట్టి మన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఓపికతో ఉండాలని వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. 5వ మాట, ఆయన చెప్పిన వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి, మనం ప్రార్థించేవారుగా ఉండాలి. లూకాసువార్త 18:1 చదివితే ఆయన మనలో ఎలాంటి ఆతిథ్యుడు కోరుకుంటున్నాడంటే, వారు నిత్యము వారి విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మనం ఎలాంటి వారిగా ఉండాలంటే ఓపికతో ప్రార్థించాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు ఓపికతో ప్రార్థించాలి. ఈ సంవత్సరం మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. జకరియా గ్రంథం 8:23 నుంచి ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము కూడా మీతో వస్తాము అని అంటారు అన్నాడు ఆయన. ఇప్పటికే దాన్ని నెరవేర్పించి వస్తున్నాం, ఇంకా వస్తారు.
అనేక జనులు వస్తారు, జనాంగాలు వస్తారు అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనకన్నట్టుగా ఒకేసారి వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చేస్తే ఏం చేసేది మనం? చేతులు ఎత్తేస్తాం, బాబు మేము ఎట్లా నడిపించేది, మాకు టైం కావాలి, మేము రెడీ అవ్వాలి, మేము మెల్లగా చేయగలుగుతాము, అందరిని తీసుకొచ్చి మా దగ్గర పెడితే మేము ఎట్లా చేయగలుగుతాము, దేవుడికి తెలుసా విషయం. కాబట్టి మనం సిద్ధపడుతూ మనం ఇంకా మన తాళ్ళు విశాలపరచుకుంటూ మనం రెడీ అవుతూ సర్వే చేసుకుంటూ టార్గెట్ యాన్యువల్ టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు, కానీ ఒకేసారి ఇస్తే మన వల్ల కాదు. ఆలస్యం చేయడు, ఆలస్యం చేసిన మనం అది ఆలస్యం కాదు, నిర్ణయ కాలం. వేచి ఉండటం నిజంగా గొప్ప ఆశీర్వాదకరం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో ఏముంది, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అన్నాడు. అంటే అర్థమైంది, అబ్రహాము సారా ఇద్దరు కలిసి అనేక మంది పిల్లల కంటనే ఉంటారు అనా? కాదు కాదు. ఆయన ఆయన ప్రణాళిక ఏంటి? ఆ సంతానం క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి ప్రజలందరినీ సంపాదిస్తాడు. అబ్రహాము తర్వాత వచ్చే సంతానం అంతటిని ఉద్దేశించి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి సంతానం అంతని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. అంత ఉన్నతంగా మన ఆలోచనకు అందనంత ఉన్నతంగా ఉన్న వాగ్దానాల్ని మనం చిన్న మెదడుతోటి ఇది ఎలాగే జరగాలి, ఇది ఎలాగే జరుగుతుంది అని ఎట్లా అనుకుంటాం? అర్థమవడానికి ప్రార్థన చేయాలి, నెరవేర్పు కొరకు ప్రార్థన చేయాలి, ఓపికతో ప్రార్థన చేయాలి. మళ్ళా మోటో చాలా ప్రాముఖ్యం, నాకు లాభం కలగాలి కాదు, దేవుడికి మహిమ కలగాలి, నేను లోకంలో పేరు సంపాదించాలి కాదు, దేవ స్వభావంలో పాలువాడిని కావాలి. అది ఆయన ఉద్దేశముగా వాక్యంలో చూస్తున్నాము. ఆ యాటిట్యూడ్ తో మనం పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆరో మాట, వాగ్దానం నెరవేర్పు కొరకు మనం చేయాల్సిన ఆరో మాట, మనం పరిశుద్ధ జీవితాన్ని ఇష్టపడాలి. పరిశుద్ధ జీవితాన్ని ఇష్టపడాలి. యెషయా గ్రంథం 59:2 మనం చదివితే, యెషయా గ్రంథం 59:2 చదివితే, మీ పాపాలు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అందుకే ఎట్లా మనల్ని వాడుకుంటాడు ఆయన? మనలో పాపం ఉంటే మన చేతులు, మన పెదాలు, మన మనసు, మన అంతరంగంలో పాపం ఉంటే ఎట్లా వాడుకుంటాడు ఆయన? ఖచ్చితంగా దేవ స్వభావంలో కలవరం కావాలి, లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించబడాలి. దానికి మనము ఏది ఆయన స్వభావానికి విరుద్ధమైనదో వాటన్నిటిని వదులుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పరిశుద్ధ జీవితం లేకుండా దేవుని ఉన్నతమైన వాగ్దానాలు నెరవేరుతాయని ఎట్లా అనుకోగలం, ఎట్లా అనుకోగలం? కాబట్టి మనం దేవుడు ఉన్నతంగా తన మహిమార్థమే వాడుకోవడం కొరకు మనల్ని మనం అప్పగించుకోవటం, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడటం, ఒప్పుకోవటం. దావీదులాగా, అయ్యా నాకు అర్థం కావట్లేదు, ఏమైనా నాకు అర్థం కాకుండా ఉంటే వాటిని మీరు బయలుపరచండి, నా అంతరంగాన్ని పరిశీలించండి, నాకు ఆ గ్రహింపునివ్వండి. చాలాసార్లు విచిత్రంగా ప్రార్థన చేస్తారు, ఏమైనా చేసి ఉంటే, పాపం తెలియదు మరి ఏమైనా చేశారో లేదో, ఏమైనా చేసింటే కాదు, ఇది 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 నా లోపం, ఇది నా మనసాక్షి గద్దిస్తా ఉంది, ఇది నాలో ఉన్న పొరపాటు అని మనం ఎరగటం అవసరం. లేకపోతే ప్రభువుని అడిగి నీ చెప్పండి, స్పెసిఫిక్ గా చెప్పండి, ఏది నాకు నచ్చలేదు, తప్పకుండా చెప్తాడు ఆయన, తప్పకుండా చెప్తాడు ఆయన. మనం మౌళ్ళు అవుదాం, మనం ఆయన చేతులు ఒదిగిపోవడానికి ఇష్టపడదాం. చివరిగా మనం వాగ్దానాలు నెరవేర్పు విషయంలో మనం చేయాల్సింది, నమ్మి ముందుగానే స్తుతించడం అలవాటు చేసుకోవాలి. నమ్మి ముందుగానే స్తుతించడం. మొదటి దశలోనికి పత్రిక 5:18 5:18 మనం చదివితే 16:18 కలిసి ఉన్నాయి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఖచ్చితంగా థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ముందుగానే జరిగింది అని ప్రభువును స్తుతించాలి. ఆలస్యాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతించాలి, ఆలస్యంగా జరిగిన దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతించాలి. ఎన్నడూ హృదయంలో ఆయన మీద కోపం, ఆయన మీద నెరవేరుతాలేదు అన్న అసహనం మనలో రావడానికి వీల్లేదు. ఖచ్చితంగా చెప్పాడు, చేస్తానన్నాడు జరుగుతుంది అంతే, చేస్తానన్నాడు జరుగుతుంది అంతే. దాన్ని మనం నేర్చుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. కొలసలకు రాసిన పత్రిక 3:17 మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయండి. ఎల్లప్పుడూ థ్యాంక్స్ గివింగ్, ఎల్లప్పుడూ థ్యాంక్స్ గివింగ్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడతాడు, దేనిని గురించి చింతించొద్దు, ఆలస్యమైపోతుంది ఆలస్యమైపోతుంది ఉంటుంది, మీరు ఆ శోధనకు లొంగొద్దు. దేనిని గురించి చింతించు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ హార్ట్ తో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దుష్టుడు ఎప్పుడు మైండ్ మీద పనిచేస్తాడు, దుష్టుడు ఎప్పుడు విశ్వాసం మీద పనిచేస్తాడు. విశ్వాసం డాలులా మనం చేత పట్టుకొని నేను ఆయన నమ్ముతున్నాను, నేను ఆయన నమ్ముతున్నాను అని స్తుతించే కథలతోటి మనం వెళితే ఆయన వాగ్దాన నెరవేర్పును మనం చూడగలుగుతాం. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యాన్ని క్రమముగా చదువుతాం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇది మాట తప్పని దేవుని యొక్క మాటలు, ఇది ప్రామిస్లు, ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఉద్దేశించిన మాటలు. అవి మనకు మేలు, మనకు లాభం కాదు, కాని ఆయనకి మహిమ. మనం పరసంబంధులుగా మార్చబడతాము. దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని వాటి నెరవేర్పు కొరకు వేచి ఉందాం, విశ్వాసంతో నమ్ముదాం, కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం, షరతులు ఏమున్నాయో పాటిద్దాం. తప్పకుండా వాక్యం మీద విశ్వాసం పెరుగుతుంది, వాక్యం మనలో ఫలించడం మనం చూస్తాం, వాక్యంలో వేరుపారడం మనం చూస్తాం, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్లాగా మనం ఉంటాం. ప్రభు అట్టి కృప ఈ సంవత్సరం మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.
We have started.
నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దైవ సందేశాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దహజన్లు సహోదరులు,